नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्रकन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। చూస్తూ ఉండగా కార్తీక మాసంలో 18వ రోజు కార్యక్రమంలో అడుగుపెట్టాం. ఈరోజు ఒక విశిష్టత ఉన్నది, అదేమిటో తెలిసిన అర్క పత్రాలతో ఈశ్వర పూజ. అర్కపత్రము అంటే జిల్లేడాకు. ఈరోజు ఎవరైనా జిల్లేడుకి ప్రదక్షిణ చేసినా, స్నానానంతరం జిల్లేడాకులు పట్టుకెళ్ళి ఈశ్వరుడికి సమర్పించినా, అటువంటి వాడుకున్న సకల దుఃఖాలు తొలగిపోతాయి. పూర్వకాలంలో కార్తీక మాసంలో ఈ 18వ రోజు ఆ పని చేసేవారు. కార్తీక మాసం అంతా ఒకే విధానం, ప్రధానమైన నియమాలన్నీ పదే పదే చెబుతూ ఉన్నాం కనుక మళ్ళీ చెప్పక్కర్లేదు. సూర్యోదయానికి ముందు లేచి పవిత్రమైన స్నానాన్ని, నదీ తీరంలో ఉన్నటువంటి వాడు నదుల్లో, చెరువుల దగ్గర ఉన్నవాడు చెరువుల్లో, కాలువలు ప్రవహిస్తున్న ప్రాంతంలో ఉన్నవాళ్ళు కాలువలలో, నూతులు ఉన్నవాళ్ళు నూతుల దగ్గర, ఏమీ దొరకకపోతే ఇంట్లో అయినా సరే మొత్తం మీద సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. స్నానానంతరం హరినామస్మరణ చేసుకుంటూ ఒక శివాలయానికి వెళ్ళాలి. శివకేశవులకి అభేద తత్వం పాటించటమే కార్తీక మాసంలో ప్రధానంగా చేయవలసిన పని. అందువల్ల అందరూ కూడా శివనామస్మరణ చేస్తున్నప్పుడు విష్ణు ఆలయానికి వెళ్ళాలి, శివాలయానికి వెళ్ళేటప్పుడు హరినామస్మరణ చేయాలి. అంటే శివుడిలో విష్ణువుని, విష్ణువులో శివుణ్ణి చూడాలి. శివకేశవులకి మధ్యలో భేదం పాటించేవాళ్ళు, ఆ ఇద్దరిని వేరుగా చూసేవాళ్ళు, శివుడిని తిట్టి విష్ణువుని పూజించిన, విష్ణువుని తిట్టి శివుడిని పూజించిన అటువంటి వాళ్ళిద్దరికీ కూడా సూర్యచంద్రులున్నంతకాలం నరకం వస్తుంది కనుక అవి చేయకూడదు. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా శివకేశవులు ఇద్దరిని సమానంగా భక్తితో పూజించాలి. కాబట్టి శివాలయానికి వెళ్ళండి హరిస్మరణ పూర్వకంగా. అక్కడికి వెళ్ళాక అవకాశం ఉన్నవాళ్ళు స్వయంగా శివలింగాన్ని పూజించండి. ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, ఈ పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేయండి. గంధంతో 18వ రోజు అభిషేకం చేస్తే మహాపుణ్యం వస్తుంది. ఈ పుణ్యం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి. మాకు ఈ పని చాలా కాలం నుంచి అవ్వడం లేదు అని బాధపడుతున్నవారు కార్తీక మాసంలో 18వ రోజు పాలు, పెరుగు మొదలైన వాటితో అభిషేకం అయ్యాక గంధాన్ని బాగా నీళ్లలో కలిపి ఆ గంధజలంతో అభిషేకించండి. గంధాత్ పుణ్య, గంధ సమర్పణ వల్ల పుణ్యం వస్తుంది, పుణ్యం వల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఇంకొక మాట చెప్పాడు ఈ రోజున, ఈ అభిషేకాలన్నీ అయిపోయాక 3 కానీ, 9 కానీ, 27 కానీ, 108 కానీ అర్కపత్రాలతో పూజ చేయండి. అంటే జిల్లేడాకులతో పూజ చేయండి. శివుడి అష్టోత్తర శతనామాలు చదువుతూ లేదా ఏవైనా శివనామాలు ఉచ్చరిస్తూ, ఏమీ చేతగాని వాళ్ళకి శివ శివ అండవచ్చు కదా, నమశివాయ అండవచ్చు కదా, నమశివాయ నమశివాయ అనుకుంటూ 108 పత్రాలతో కానీ, 27తో కానీ, 9తో కానీ, లేక అధమపక్షం 3 జిల్లేడాకులతో కానీ ఈశ్వరుణ్ణి పూజించండి. దీనివల్ల ఎంత లాభమో తెలిసినా, తెల్లమచ్చల రోగం విపరీతమైపోయి బాధపడుతున్న వాళ్ళు, కుష్ఠరోగంతో పీడింపబడుతున్న వాళ్ళు, ఈ రోగగ్రస్తులకి అంటే తెల్లమచ్చల రోగం, కుష్ఠరోగం, ఈ రెండు రోగాల నుంచి జిల్లేడాకులతో ఈశ్వరుణ్ణి పూజ చేసిన వారు విముక్తులవుతారు. ఏమీ ఇందులో సందేహం లేదు. నమ్మకంతో భక్తితో చేయండి, దానికేం పెద్ద ఖర్చు కూడా కాదు కదా. జిల్లేడు చెట్టు ఉన్న చోటకి వెళ్ళి ఆకులు కోసి తెచ్చి ఈశ్వరుణ్ణి 18వ రోజు కార్తీక మాసంలో అభిషేకం అయిపోయాక లింగం మీద ఆకులు పెట్టండి. ఓం నమశివాయ, ఓం నమశివాయ అంటూ పెట్టండి, పూజించండి, తరిస్తారు. జిల్లేడు సూర్యభగవానుడి అనుగ్రహంతో పుట్టిన చెట్టు, అందుకే సూర్యుడిని అర్కుడు అంటారు. జిల్లేడు చెట్టును కూడా అర్కవృక్షం అని అంటాం, ఆకుల్ని అర్కపత్రాలు అంటాం. సూర్యుడి యొక్క లక్షణం ఏమిటి? ఆరోగ్యం అవ్వడం. ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యమును భాస్కరుని ద్వారా కోరుకునుము. సూర్యభగవానుడు ఆరోగ్యం ఇస్తాడు. ఈ విషయం కొంచెం ఊహన్న వాళ్ళంతా కూడా పూర్వకాలంలో చేసేవారు. కొంతమంది జిల్లేడాకులతో పాటుగా జిల్లేడాకుల్ని శివుడికి పూజ చేసిన తర్వాత ఈ ఆకులతో కలిపి యథాశక్తి దక్షిణ ఒక మహానుభావుడికి దానం చేసేవారు పూర్వం. దానివల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి పొందుతారు. ఎలాగో చెబుతున్నా మళ్ళీ వినండి. ఇందాక చెప్పినట్టుగా మూడాకులు కాని 9 కాని 27 కాని 108 కాని ఈ ఆకులతోటి జిల్లేడాకులతో ఈశ్వరుణ్ణి పూజించండి. ఆ తర్వాత అందులోంచి ఒక ఆకు ప్రసాదంగా తీసుకోండి. ఆ పూజించిన ఆకులోంచి ఆ ఆకు మీద దక్షిణ ఎంతో కొంత మనకు తోచినటువంటి డబ్బు పెట్టి దానిని ఒక మహానుభావుడైనటువంటి గురువుకో బ్రాహ్మడికో ఎవడికో దానం చేస్తే అటువంటి వాళ్ళకి ఏళ్ల తరబడి ఉన్న రోగాలు తొలగుతాయి. వీటికి దీర్ఘకాలిక రోగాలని పేరు. కొన్ని రోగాలు మాయదారి రోగాలు ఎన్ని మందులు వాడినా తగ్గవు. ఇటువంటి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా ఈ అర్కపత్ర దానం వల్ల తొలగిపోతాయి. అదే కార్తీక మాసం యొక్క విశిష్టత. అసలు మానవుడికి రోగాలు ఎలా వస్తాయి, ఈ అర్కపత్ర యొక్క విశిష్టత ఏమిటి, అవన్నీ ఈ కార్తీక మాసంలో 18వ రోజు మనం చెప్పుకుంటున్న కార్తీక వైభవంలోని కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఒకనొకప్పుడు నారద మహర్షి భూలోకమంతా తీర్థయాత్రల వంకతో తిరగాలి అనుకున్నాడు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళంతా ఏదో ఒక సమయంలో తీర్థయాత్రలు చేసి తీరాలని చెప్పాను కదా. కాబట్టి తీర్థయాత్రలు చేయకపోతే ఎవడూ తరించడు. భగవంతుడు కూడా భూమి మీద పుట్టాక తీర్థయాత్రలు చేశాడు. ఇక మనం చేయడంలో ఆశ్చర్యమే ఉన్నది. అందుకని నారదుడంతటి వాడు వర్ధలోకాలు విడిచిపెట్టి ఎక్కువగా వైకుంఠంలో ఉంటాడు ఆయన. అటువంటి మహానుభావుడు ఆయన ఎక్కువగా ఉండేది ఎక్కడ, ఎక్కువ సంచారం చేస్తాడు కానీ వైకుంఠం బ్రహ్మలోకాల్లో అధిక కాలం నివసిస్తాడు. మిగతా కాలం అంతా తిరుగుడుతో గడుపుతాడు. నారదుడు ఎక్కువ కాలం ఎక్కడ ఉండడు. ఆయన మహాత్ముడు, సంచారజీవి, త్రిలోక సంచారి. తలచుకున్న మాత్రం చేత అన్ని చోట్లకే వెళ్ళగలడు ఆయన. ఆయన చేతిలో మహతి అని ఒక గొప్ప వీణ ఉన్నది. భగవంతుడు పుట్టుకతో ఇచ్చాడు ఆయనకి. అసలు అటువంటి మహాయోగులు ఎక్కడుంటారండి. అరుదైన గురువు నారదుడు అంటే.
వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు జగములకు చేయించు చెవుల పండు మాయించు నగాళి ఇట్టి మతి మరీ కల్లడే.
తన చేతిలో ఉన్న మహతి అనే వీణ ఎప్పుడూ మీటుతూ ఉంటాడు ఆయన. ఇక ఆ మహతి మీటిన తర్వాత పాడే పాటలు కూడా ముకుంద గీతములే పాడతాడు.
నారాయణ వాసుదేవ పరంధామ
అంటూ భక్తితో పాడతాడు ఆయన. నారాయణ నామస్మరణమును, నారాయణునికి సంబంధించిన కథలను పాటల రూపంలో కూర్చి పాడడం తప్ప పనికి వాళ్ళ పాటలు పాడాడు ఆయన. ఇంకా ఆయన పాడుతూ ఉంటే జగత్తుకి చెవుల పండుగ అవుతుంది. అంత మధురంగా పాడతాడు, సులభంగా ఉండేటటువంటి భాషలో పాడతాడు, అందరికీ అర్థమయ్యేలా పాడతాడు, మధురంగా పాడతాడు. ఓ అరి బాబు, కొందరు పాడితే చెవులు దద్దరిల్లిపోతాయి, అడిలిపోతాం. కొందరు పద్యాలు చదివారంటే ఎంతకంటే పద్యాలు చదవకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది. భగవంతుడు వాళ్ళకి ఆకంఠం ఇచ్చాడు. కానీ నారదునికో జగత్తులో ప్రతి ప్రాణికి చెవులకి ఆనందం కలిగించేలా పాడే శక్తి ఇచ్చాడు. అదే పుణ్యం అంటే. ఎంతో పుణ్యం చేస్తే కానీ ఆ కంఠం రాదండోయ్. మన కంఠం కూడా మనం చేసుకున్న పుణ్యపాపాల వల్లే వస్తుంది. పాపాల వల్ల దరిద్రపు కంఠం వస్తుంది, పుణ్యం వల్ల పవిత్రమైన శుద్ధమైన వాక్కుతో కూడిన కంఠం వస్తుంది, స్పష్టత కలిగిన కంఠం వస్తుంది, మధురమైన కంఠం భగవంతుడు మన పుణ్యం వల్ల ఇస్తాడు. అందుకే ఆయన పాడుతూ ఉంటే, నారదుడు పాడుతూ ఉంటే జగత్తులో ఉన్న వారందరూ పరవశించిపోతారు. చెవులకి పండుగ అవుతుంది. ఇంకా సకల పాపాలు పటాపంచలు చేస్తాడు ఆయన. ఆయన దర్శనం, ఆయన పాట, ఇవన్నీ కూడా మనల్ని పుణ్యాత్ముల్ని చేస్తాయి. అందుకే ఇక అటువంటి జ్ఞాని లేడు, అటువంటి మతి, అటువంటి మహాత్ముడు మరొకటి లేడు. అటువంటి నారద మహర్షి భూలోకంలో తీర్థయాత్రలు చేస్తూ 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 ఒకనాడు శ్రీశైల ప్రాంతంలో ఉన్న అడవుల్లోకి వచ్చాడు. శ్రీశైల అరణ్యాల్లోకి వచ్చాడనమాట. శ్రీశైల అరణ్యాలు చాలా గొప్ప అండి. ఆ అరణ్యంలో ఉన్న చెంచువాళ్ళంతా సాక్షాత్తు మునులు, సిద్ధయోగులు. శ్రీశైల అరణ్యంలో రాళ్ళుంటాయి, గండశిలలు, అన్ని శివలింగాలు అన్నాడు.
గండశిలలెల్ల శంభులింగం బులిందు.
శ్రీనాథుడు కాశీఖండంలో పద్యంలో రాస్తాడు. శ్రీశైలములో ఉన్న బండరాళ్ళన్నీ కూడా శివలింగములే. అంటే శ్రీశైలారణ్యాలకి సాటి వచ్చే అరణ్యాలు అరుదుగా ఉంటాయి. జ్యోతిర్లింగం ఒక పక్కన, మరో పక్కన అడవిలో ఉన్నటువంటి చెట్లన్నీ దేవతలు. అక్కడ ఉన్నటువంటి మహానుభావులు, ఆ గిరిజనులు ఉంటారే ట్రైబల్, వాళ్ళంతా పూర్వజన్మలో యోగులట, సిద్ధులే అక్కడ పుట్టారు. అక్కడున్న రాళ్ళుని శివలింగములు. అసలు ఆ కొండే కైలాసం. శ్రీశైలమే కైలాసం, కైలాసమే శ్రీశైలం అని యుగ యుగాలుగా పురాణాలు ఘోషిస్తున్నాయి. అటువంటి ప్రాంతానికి నారద మహర్షి యాత్ర వంకతో వచ్చాడు. శ్రీశైలానికి వెళ్ళగానే ముందు సాక్షి గణపతికి నమస్కారం చేశాడు, శిఖర దర్శనం చేసుకున్నాడు. ఆ తరువాత పాతాళగంగలో పవిత్ర స్నానం చేశాడు. మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నాడు. జగదంబని భ్రమరాంబికామాతని చూశాడు, పులకించిపోయాడు. ఆ తర్వాత అడవుల్లో ఉన్న ప్రాంతాలన్నీ అలా చూసుకుంటూ ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసుకుంటూ వస్తున్నాడు. అక్కడ కనపడ్డాడు ఒకడు. వాడు ఎలా ఉన్నాడు, బోడి గుండుతో ఉన్నాడు. నెత్తి మీద ఒక్క వెంట్రుకు ముక్కలేదు పాపం, పూర్తిగా గుండె అయిపోయినట్టుగా బట్టతలతో ఉన్నాడు. ఇంత పెద్ద ముక్కు, భయంకరమైన శరీరం, పెద్ద పెద్ద కోరలు, పొట్ట మీద రక్తపు చారికలు, అంటే తెగ తినేసి మనుషుల్ని ఆ రక్తం అంతా పొట్ట మీద పడింది. చాలా వికృతాకారంతో ఉన్నాడు. మెడలో పెద్ద పెద్ద పుర్రెలున్నాయి. వాడు ఒక పెద్ద మర్రి చెట్టు మీద అడవుల్లో కూర్చునున్నాడు. వాడు నారదుని చూడగానే అంటూ దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళయ్యిందిరా నాకు ఆహారం దొరికి, నేటికి 14 రోజులుగా 2 వారములుగా ఎంత అన్నం దొరుకుతుందేమో అని గిజగిజలాడుతున్నాను. ఎంత వెతుక్కున్నా నాకు ఆహారం దొరకడం లేదు. నేను రాక్షసుణ్ణి, బ్రహ్మరాక్షసుణ్ణి, అమ్మో జ్ఞాపక శక్తి బాగా ఉన్న రాక్షసుణ్ణి, జ్ఞాపక శక్తిలో నన్ను మించిన వాడు లేరు. ఏ మూల ఎవడు ఎప్పుడు వచ్చాడో, వాడిని ఎలా పీక్కు తిన్నానో, ఎవడి కడుపులో లివర్ ఉందో, ఎవడి కడుపులో రోగాలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు తెలుసు. అంత గొప్ప రాక్షసుని ఆకలితో మాడిపోతుంటే నాకు నువ్వు బలి దొరికేవరా, వాడిని నేను మింగేస్తాను రా నాలికి తిప్పుకుంటూ వచ్చాడు. నారద మహర్షికి రాక్షసుల లెక్క, మహానుభావుడు ఆయన. ఆయన ఉప్పు అంటే రాక్షసులు ఎగిరిపోరు. హిరణ్యకశిపు లాంటి వాడినే లెక్క చేయలేదు ఆయన, వాళ్ళనే అనుగ్రహించిన వాడు ఆయన. ఆయన చిరునవ్వు నవ్వి, ఓరి రాక్షస, ఇప్పటి వరకు ఎంతమందిని తిన్నావురా అన్నాడు. నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండి నేను ధారణలో బ్రహ్మరాక్షసుని సోమండి అన్నట్ట, అందుకే అడుగుతాను చెప్పరా అంటే, వాడు బాగా ఆలోచించి ఆలోచించి లెక్క చేసి, మిమ్మల్ని కూడా తింటే మీతో కలిపి 82,32,101 వాడు వినువైతే, నువ్వు లేకపోతే 82,32,000 మందిని తిన్నానన్నట్ట. హోరిని దొంప తెగ ఎంతమందిని తిన్నవరా, ఎన్నాళ్ళకోసారి నీకు మనుషులు దొరుకుతారు అంటే, మనుషులను ఒక్కళ్ళే కాదండి నేను చెప్పేది, నాకు మనుషులు తక్కువగా దొరుకుతారు. ఈ అడవి గుండా వెళ్ళే వాళ్ళు తక్కువ, ఏదో 10 రోజులకో 15 రోజులకో కూడా దొరుకుతాడు. ఎక్కువగా నేను జీవుల్ని, క్రూర మృగాల్ని తినేశాను. పులుల్ని తిన్నాను, సింహాలని తిన్నాను, ఖడ్గ మృగాల్ని తిన్నాను, ఏనుగుల్ని తిన్నాను, కుక్కల్ని తిన్నాను, నక్కల్ని తిన్నాను, అన్నిటినీ తిన్నాను, మనుషుల్ని తిన్నాను, అన్నీ కలిపి తిన్నాను. కానీ ఈ మధ్యకాలంలో అదేం యోగమో కానీ ఈ పక్కగా ఒక్క మనిషి రాలేదు, ఒక్క జంతువు రాలేదు. 14 రోజులుగా కటిక ఉపవాసంతో ఉన్నాను, మలమల మాడిపోతుంది కడుపు, అందుకే నిన్ను చూడగానే ఆశ పడుతోంది, నాకు ఆశ బాగా పుడుతోంది, మిమ్మల్ని మింగేస్తా అన్నాడు. అనగానే అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఒరే నాయన, అసలు నువ్వెందుకు బ్రహ్మరాక్షసుడు అయ్యావో తెలుసా అన్నాడు. నాకేం తెలుసు, నేను బ్రహ్మరాక్షసుణ్ణి, నాకు ఆకలిస్తే మాంసం తండ తప్ప ఇంకేం తెలియదు అన్నట్ట. నారదుడికి ఎందుకో వాడి మీద జాలి కలిగింది, అందుకని తన మహతి అనే వీణ వాడి పొట్టకిలా తగిలించాడు. వెంటనే రాక్షసుడికి పూర్వజన్మ జ్ఞానం వచ్చేసింది. అప్పుడు వాడు ఏడుస్తూ, మహాత్మా ఇప్పుడు నాకు అర్థమైంది, మీరు నారద మహర్షులని, నేను చేసిన మహాపాపం వల్ల ఇప్పటికీ 10,000 సంవత్సరములుగా ఈ అడవులలో బ్రహ్మరాక్షసుడై పడున్నాను. నా పూర్వజన్మంతా నాకు గుర్తుకొచ్చింది. నేను ఒకనొకప్పుడు ఒక చక్కనైనటువంటి పండితుణ్ణి, వేదాంగాలు చదువుకున్నాను నేను కూడా, శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, నిరుక్తం, కల్పం, ఛందస్సు ఈ 6 చదువుకున్నవాణ్ణి. ఆ కాలంలో నాకు ఒక మహానుభావుడైన గురువు దొరికాడు, చాలా గొప్ప గురువు. ఆ గురువుగారు అమ్మవారిని ఉపాసన చేస్తాడు. నేను ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళాను. నాకు అప్పటికి విద్యలు రావు. ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా నాకు మంత్రోపదేశం చేయండి, మీ దగ్గరున్న విద్యను నేర్పండి అంటే, ఆ గురువుగారు ఎంతో భక్తితో మొక్కిన నన్ను దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుని ఇంట్లో మనుషులు ఆదరించాడు. కుటుంబంలో సభ్యుడిలా, కొడుకులా చూశాడు. నాకు మహామంత్రోపదేశం చేశాడు. ఆ తర్వాత ఛందస్సు, శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఆరంగాలు నేర్పాడు. నన్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. నాకు కీర్తి రావాలని నెత్తిమీద వేసుకు నన్ను మోశాడు. తన చుట్టుపక్కల ఉన్నటువంటి అడవులలో ఉన్న ఋషులందరినీ పిలిచి, వీడు నా శిష్యుడు, వీడిని ప్రోత్సహించండి ప్రోత్సహించండి అన్నాడు. వాళ్ళంతా ఆయన చెప్పిన మాటతో నన్ను గౌరవించారు. నేను కూడా మొదట్లో ఆయన చాలా జాగ్రత్తగా గౌరవించాను. క్రమంగా కొంతమంది దుర్మార్గులు నా పక్కన చేరారు. చేరి ఏం చేశారు, అస్తమానం వాడి గురువు అంటావేమిటి, అందరూ వాడి వల్లే నువ్వు గొప్పవాడు అయ్యావు అంటున్నారు, నీ ప్రతిభ వల్ల నువ్వు గొప్పవాడు అయ్యావు, మీ నాన్న మీ అమ్మ మొదలైన వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల గొప్పవాడు అయ్యావు, ఈ బోడి గురువు నీకేమిటి అని బాగా చెప్పుడు మాటలు చెప్పారు. ఈ గురువుని విడిచిపెడితే నువ్వు బాగుపడతావు, వాడున్నంత వరకు నువ్వు బాగుపడవు, వాడు నిన్ను పైకి రానివ్వడు, వాడున్నంత వరకు అందరూ వాడే గొప్పవాడు, వాడే నేను పైకి తీసుకొచ్చాడని పొగుడతారు, నువ్వే గొప్ప గురువు అనుకో, అసలు నీవే గురుకులం స్థాపించు, నువ్వే 10 మంది శిష్యులు తయారు చేయి, నువ్వు కూడా పురాణాలు చెప్పడం మొదలుపెట్టు, నువ్వు గొప్పవాడు అయిపోతావు, ఎందుకే గురువు అన్నారు. నాకు తెలియక అజ్ఞానంలో పడి ఆ గురువుగారిని నోటికొచ్చినట్లు మాట్లాడాను. ఆ తర్వాత గురువుగారిని ధిక్కరించాను, కాలం కలిసి రాలేదు. దాంతో ఏమైపోయిందంటే మొదట్లో కొంతకాలం పేరు తెచ్చుకున్నా, డబ్బు సంపాదించినా, గురుద్రోహం చేసిన పాపం వల్ల ఢామని చచ్చి నరకానికి పోయి నానా యాతనపడ్డా. గరుడ పురాణంలో చెబుతాడండి, గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. భైరవుడు అని పేరు వీడికి. కాశీమజ్రీ కథల్లో ఈ భైరవుడి కథను అద్భుతంగా వర్ణిస్తారండి. పరమనీచుడు వాడు, గురువుని చంపేసట్టు కూడా వాడు. అంటే అంత కథ నేను చెప్పలేనుగా, ఎందుకంటే 18 రోజులు క్లుప్తంగా చెప్పాలి కాబట్టి ఆ భైరవుడి యొక్క భయంకర పాప కథ క్లుప్తంగా చెప్పాను. ఆఖరికి గురువుని చంపేసట్టు కూడా వాడు. ఈ పాపాల వల్ల ఏమైంది, గురువుగారిని హుంకరించిన అంటే గురువుగారిని ఏదన్నా పని చెబితే ఛే నేను చేయను అని విసుక్కోకూడదు, ఆ గురువుగారి మీద తిరుగుబాటు చేయకూడదు. అలా తిరుగుబాటు చేసిన తుంకృత్య తక్కువ చేసి మాట్లాడినా, నలుగురు చేరే చోట చేరి గురువుగారిని తక్కువ చేసి మాట్లాడితే పాపం మా ఊరికే పోతుందా, గురువుగారిని తోలనాడినా తక్కువ చేసి మాట్లాడినా ఆయన మీద ఒంటికాలి మీద లేచి ఆయన్ని చెప్పిన పనిని ధిక్కరించినా, గురువుగారి ఆజ్ఞని తిరస్కరించిన, అడవులలో మంచినీళ్లు పుట్టని చోట బ్రహ్మరాక్షసుడే పుడతాడు. ఒక్క అక్షరం ఇచ్చిన గురువుగారు గురువుగారే. గరుడ పురాణం ఎన్నిసార్లు చెప్పిందండి, ఇది గరుడ పురాణంలో శ్లోకం, ఏకాక్షర ప్రదాతారం యో గురున్నాభిమంజతే సస్యయోని శతంగత్వా చండాలత్వమ వాప్ను. ఒక్క అక్షరం ఇచ్చిన గురువు గురువే. అటువంటి గురువుని ఏ దుర్మార్గుడు తిరస్కరిస్తాడో, ఏ పాపాత్ముడు ఆ గురువుగారి మీద జెండా ఎగరేసి ఆయన చంపడానికి ప్రయత్నిస్తాడో అటువంటి వాడు కుక్క జన్మ ఎత్తుతాడు 100 జన్మలు, ఆ తర్వాత చండాలుడై పుడతాడు. నేను ఆ పాపాల వల్ల ఎన్నో నరకాలు అనుభవించి అనుభవించి చివరికి ఈ అడవిలో రాక్షసుని పుట్టి ఎన్నో జీవుల్ని తిని 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 మధ్య మధ్యలో తిండి లేక అల్లాడిపోయాను, నీళ్లు దొరక అల్లాడిపోయాను. ఆ సమయంలో నా అదృష్టవశాత్తు నువ్వు వచ్చావు, అసలు నీ దర్శనం ఎలా అయ్యింది, నాకు ఈ పూర్వజన్మజ్ఞానం ఎలా కలిగిందో నాకు తెలియటం లేదంటే, అప్పుడు చెప్పాడు నారదుడు, నువ్వు ఆ పూర్వజన్మలో మహాపాపాలు చేసి గురువుగారిని తిట్టినా ఒక మహాపుణ్యం చేసావు. గురువుగారి మీద భక్తున్న రోజుల్లో మీ గురువుతో కలిసి కార్తీక మాసం అంతా వ్రతాలు చేసావు, 18వ రోజున జిల్లేడాకులతో శివుణ్ణి పూజించావు, ఒక జిల్లేడాకులో కొంత దక్షిణ పెట్టి ఒక పండితుడికి దానమిచ్చావు. ఆ ఒక్క పుణ్యం వల్ల ఇన్ని పాపాలు చేసినా సమయానికి నేను నీకు కనబడ్డాను. చూసావా కార్తీక మాసం ఎంత గొప్పదో. నీలాంటి పరమ పాపాత్ముడు కూడా, గురుధిక్కారం చేసిన వాడు కూడా ఒక్క 18వ రోజు, ఏది కార్తీక మాసంలో 18వ రోజు జిల్లేడాకులతో శివుణ్ణి పూజించటం, జిల్లేడాకులు దక్షిణ పెట్టి ఒక పండితుడికి దానమివ్వడం వల్ల ఆ పుణ్యం వల్ల నేను కనిపించాను అని వెంటనే ఏం చేశాడు, హరి 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 అంటూ వాడి శరీరాన్ని నిమిరాడు. దాంతో ఆ బ్రహ్మరాక్షసుడు కాస్త మళ్ళీ తిరిగి పూర్వజన్మలో ఉన్న పండితుడిగా మారిపోయాడు. నాయన ఇంకా మీదట పాత పాపాలు పోయి కొత్త పాపాలు కూడా చేయకుండా నువ్వు తరించడానికి ఒక మంచి మార్గం చెబుతున్నా విను. కొద్ది రోజుల్లో కార్తీక మాసం వస్తోంది, నీ అదృష్టవశాత్తు శ్రీశైలంలో ఉన్నావు నువ్వు, వెళ్ళు శ్రీశైలానికి వెళ్ళు, కార్తీక మాసం అంతా అక్కడే గడుపు. ప్రతిరోజు కృష్ణానది ఉన్నది పక్కన, పాతాళ గంగ అక్కడే ఉంది, ఆ పాతాళ గంగలో స్నానం చెయ్యి, గణపతి మొదలుకొని అందరినీ పూజించు, మల్లికార్జునుని పూజించు, భ్రమరాంబికని పూజించు, కార్తీక మాసంలో 18వ రోజు జిల్లేడాకులతో స్వామిని పూజించు. జిల్లేడాకులు దక్షిణ పెట్టి అక్కడ నర్చకులకు మహాపండితులకు ఎవరికో వాళ్ళకి దానమియ్యి ఉన్నంతకాలం ఆ శ్రీశైలారణ్యాలలోనే గడుపు. పరమేశ్వరుడి యొక్క చరిత్రని, శివపురాణాన్ని అందరికీ పురాణం చెప్పే పద్ధతిలో చెప్పు. శివపురాణం చాలా గొప్పది, గొప్ప గొప్ప శ్లోకాలు ఉంటాయి, కానీ ప్రజలకి వ్యాఖ్యానపూర్వకంగా అందించాలి. ఎప్పుడు కథ కథ కింద కాకుండా దాన్ని అర్థమయ్యే రీతిలో అందించాలి, వ్యాఖ్యానంతో అందించు. నువ్వు తరిస్తావని కానీ వాడు అలాగే చేశాడు. శరీరం విడిచిపెట్టే కైలాసానికి పోయాడు. పరమ పాపాత్ముల్ని, బ్రహ్మరాక్షసుల్ని కూడా తరింప చెయ్యగలిగే శక్తి ఈ కార్తీక మాసానికి ఉన్నది. అందుకే కార్తీక మాసంలో మొత్తం మాసమంతా కూడా తలారా స్నానం చెయ్యండి. పగలంతా నక్తం అనే పేరుతో ఉపవాసం ఉండండి. సాయంత్రం నక్షత్ర దర్శనానంతరం భోజనం చెయ్యండి. దీపదానాదులు చెయ్యండి. ముఖ్యంగా 18వ రోజు ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్పాను కనుక, ఈరోజు జిల్లేడాకులతో ఈశ్వరుణ్ణి పూజించండి. ఒక జిల్లేడాకులు అయినా కొంచెం దక్షిణ పెట్టి మహాత్ములకి దానం చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక దీర్ఘరోగాలే కాక మానసికమైనటువంటి కొన్ని బాధలు కూడా ఉంటాయి. పైకి చెప్పుకోలేము కొన్ని మానసిక బాధలు, లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు కొందరు. భర్త గురించి భార్య బయట ఏం చెప్పుకుంటుంది, భార్య గురించి భర్త ఏం చెప్పుకుంటాడు, ఇంకా కొన్ని కష్టాలు పైకి చెప్పుకోలేం కదా. ఇటువంటి భయంకర కష్టముల నుంచి విముక్తి పొందడానికి కార్తీక మాసంలో ఈ జిల్లేడాకు ఉపయోగపడుతుంది. సూర్యాస్తమయం అయ్యాక జిల్లేడాకు మీద ఒక ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి అందులో 3 ఒత్తులు వేసి దీపం వెలిగించి ఈ దీపాన్ని శివకేశవులు ఇద్దరిలో ఎవరి దగ్గరైనా పెడితే, అంటే జిల్లేడాకు మీద దీపం పెట్టి వెలిగించి శివుడికో లేక విష్ణువుకో చూపించడం, ఇది కూడా గొప్ప దీపం అండోయ్. ఇలా దీపం వెలిగించేవాడికి కూడా సకల ఆధివ్యాసులు తొలగిపోతాయి. ఇలా చేసి తరించండి. మళ్ళీ కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.